ప్రియమైన ఆత్మబంధువులారా,
మనకు మనస్సుని చేపు రూపం ఆకర్షిస్తుంది. మనస్సుని రూపం ఆకర్షించే శక్తి ఉంది మనస్సుకి. మనస్సును దాటి చైతన్యంలోకి ఆత్మలోకి వెళితే అప్పుడు రూపాలు మనం ఆకర్షించు, నామాలు ఆకర్షించు. కానీ మనస్సు నుంచేపు అదంతేశ్వర రూపం చూస్తాం అనుకోండి, మన మనస్సు ఆకర్షించబడుతుంది. మనకి ఎవరు ఇష్టమైతే ఆ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. అంటే దీని అన్నిటికీ ఆరాధన ఎందుకంటే, పూజ ఎందుకంటే, ఉపాసన ఎందుకంటే, మనం పవిత్రులు అవటం కోసం. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఉందో లేదో చూస్తారు. అలాగే ఈశ్వరుడు మనకు మోక్షలక్ష్మి, ఈశ్వరుడు మనకు మోక్షలక్ష్మిని ప్రసాదించే ముందు మనకు ఎంతవరకు అర్హత ఉంది, మనకు ఎంతవరకు యోగ్యత ఉంది, మనం ఎంతవరకు పవిత్రం అని ఇవన్నీ ఈశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడు ఇవన్నీ చూడకుండా మనకు మోక్షలక్ష్మిని ప్రసాదించడు. మన వివేకాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. మన ప్రతి క్షణం కూడా మనం కాపాడుకోవాల్సిన వివేకాన్ని, మన తెలివితేటలు మనం కాపాడుకోవాలి, మన విచక్షణ జ్ఞానాన్ని కాపాడుకోవాలి, మన వివేకాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. ఏ క్షణంలో మన వివేకం వదిలేసామో ఆ క్షణంలో ప్రమాదంలో పడతాం. అంటే వివేకవంతుడు, వివేకం లేనివాడు. అంటే వివేకవంతుడంటే నామరూపాలకి ఆధారంగా అధిష్టానంగా ఉన్న చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటాడు. వాడు నామరూపాల్లో పడడు. మనం తినే ఆహారంలో కూడా ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది మన ఒంటికి సరిపోతుంది, ఇది మన ఒంటికి పడదు, ఈ మాట మాట్లాడవచ్చు, ఈ మాట మాట్లాడకూడదు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి అది ఉంటే ఆ విధి నిషేధం అవన్నీ మనకు చక్కగా తెలుస్తుంటాయి. ఆ వివేకాన్ని కనుక కాపాడుకుంటుంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకుని మన చైతన్య స్థాయి పెరుగుతుంది. చైతన్య స్థాయి పెరగకుండా మన హృదయం నిషేధం కాదు. జీవితంలో చైతన్య స్థాయి పెంచుకోవడానికే మనకు సాధన యొక్క ఆ ప్రయోజనం. అంటే సాధన ఒకటే చేస్తే సిద్ధంగా ఉన్న వస్తువు మనకు తెలియదు. సాధన చేస్తూ ఉండాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. మన తెలివితేటలు ఒకటే సరిపోదు, మన ప్రయత్నం ఒకటే సరిపోదు. ఈశ్వరానుగ్రహం కనుక ఉంటే అప్పుడు మనం మోక్షానికి పొందటానికి అర్హత పొందుతాం, ఈశ్వర స్వరూపాన్ని పొందుతాం. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం పొందలేం. అజ్ఞానం ఏ విధంగా అయితే తన శరీరంతో తాదాక్ష్యం పొందంటాడో, తన రూపంతో, తన నామంతో, తన పరిసరాలతో ఏ విధంగా అయితే తాదాక్ష్యం పొందంటాడో, జ్ఞాని లోపలటువంటి సద్వస్తువుతో, సత్యవస్తువుతో, బ్రహ్మముతో, చావు లేని వస్తువుతో తాదాక్ష్యం పొందంటాడు. వాడి జ్ఞాని, వీడి అజ్ఞాని. మనం పొందవలసింది ఏంటంటే అంతఃకరణ శుద్ధి. ఇది మనం అందరం జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే అంతఃకరణ శుద్ధి. దేహం శుచిగా ఉండాలి, మనస్సు శుచిగా ఉండాలి, వాక్కు శుచిగా ఉండాలి. శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సు అని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. అంటే శుచిత్వం ఉండాలి, శరీరంలో శుచిత్వం ఉండాలి, తర్వాత మనస్సు శుచిగా ఉండాలి, వాక్కు శుచిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం శుచిగా ఉన్నామో, మనలో ఎప్పుడైతే పవిత్రత ఉందో, మనం ఈశ్వరుడి చేత ఆకర్షించబడతాం. అంటే మనసుకు అన్నిటికంటే ఆధ్యాత్మిక చింతన ఏ విషయమైనా, భౌతిక విషయాలైనా ఆధ్యాత్మిక విషయాలైనా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడానికి మనస్సుకు సూక్ష్మత్వం ఉండాలి. సూక్ష్మ బుద్ధి గ్రహించినట్టు స్థూల బుద్ధి గ్రహించలేదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి చేత మనం ఆకర్షించబడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే తగినటువంటి అంతఃకరణ శుద్ధి లేకపోవటం. మన మనస్సులో ఉన్న మాలిన్యంలోంచి విడుదల పొందితేనే కానీ భగవంతుడి చేత లోపల ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, మన కంట్రోలర్ ఎక్కడో ఉన్నాడు. వైకుంఠంలో ఉన్న నారాయణుడు, కైలాసంలో ఉన్న శివుడు మన మనస్సు అంతర్నిజం అయ్యి అంత్యనిజం. అవి పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. అవి వ్యవహారిక సత్యాలు. అయితే పారమార్థిక సత్యం ఎక్కడ ఉందంటే మన హృదయంలోనే ఉంది. అహమాత్మ గుణాకేష, నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. కానీ ఉన్నప్పటికీ మన అలవాట్ల యొక్క వేగం వల్ల, మన మనస్సులో ఉన్న మాలిన్యం వల్ల, మన మనస్సు మాయ చుట్టూ తిరగటం వల్ల, అజ్ఞానం చుట్టూ తిరగటం వల్ల మనం లోపల ఉన్న వస్తువు చేత ఆకర్షించబడలేకపోతున్నాము. ఇది కారణం, లోపల లేక కాదు. అది ఎంత పవిత్రమైందో, లోపల ఎంత వస్తువు ఎంత పవిత్రంగా ఉందో, ఎంత శుచిగా ఉందో, ఎంత సమానంగా ఉందో, ఎంత సింపుల్గా ఉందో, ఎంత నేకెడ్గా ఉందో, ఆ వస్తువు ఎంత నేకెడ్గా ఉందో, ఎంత సింపుల్గా ఉందో, మన మైండ్ని కూడా అలా తయారు చేయగలిగితే ఆ వస్తువు చేత మనం ఆకర్షించబడతాం. భగవంతుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. దేహం చనిపోతుంది, కానీ చావులైన వస్తువు ఒకటి హృదయంలో ఉంది. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్లో ఉంది. భగవంతుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఉండడమే కాదు, సింపుల్గా ఉన్నాడు, పనిచేస్తున్నాడు కూడా. ఈ దేహాలన్నింటినీ వారి యొక్క దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తున్నాడు. మనం ఆడించేవాడు, మన కంట్రోలర్ ఎక్కడోడేడు మన హృదయంలో ఉన్నాడు అనే సంగతి ముందు మనకు అర్థం అవ్వాలి. ఆయన్ని మనం అమ్ముకోవాలంటే లోపల ఈశ్వరుడు అంతర్జ్ఞానం లోపల, అమృతం లోపల ఉంది, చైతన్యం లోపల ఉంది. మనం ఏ వస్తువు కోసం అయితే వెతుకుతున్నా వస్తువు మన లోపలే ఉంది. దాన్ని మనం అందుకోవడానికి మనస్సుకి అంతర్ముఖత్వం కావాలి, ఇంద్రియాలకి అంతర్ముఖత్వం కావాలి. అంటే ఆ రెండాటికి ఇంద్రియాలకి మనస్సుకి అంతర్ముఖత్వం వస్తేనే కానీ మనకి ఆ లోచూపు రాదు. ఆ లోచూపు ఉన్నవాడు ఎక్కువ దూరం చూడగలడు. అంటే మనస్సు అంతర్ముఖం అవటం వల్ల, ఇంద్రియాలు అంతర్ముఖం అవటం వల్ల వాళ్ళకి అంతర్దృష్టి వస్తుంది. అంతర్దృష్టి ఉన్నవాడికి కానీ ఆత్మసాక్షాత్కారం కాదు, ఆత్మానుభవం కాదు, అమృతానుభవం కాదు. చావులేని వస్తువుని వాడు పొందలేడు. ఎవడు అంతర్దృష్టి ఉన్నవాడు మాత్రమే పొందుతాడు. అయితే మనకున్న తెలివితేటల్ని, లేదా మనకున్న వివేకాన్ని, మనకున్న అవకాశాలని, మనకు అందిన మనకు అందుబాటులో ఉన్న శాస్త్రాలని, మనకు అందుబాటులో ఉన్న సత్పురుషుల్ని, మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని మన ఆత్మసాక్షాత్కారం పొందాలి. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ రమణస్వామి నాలుగు మాటలు చెప్పారు. గురువు అంటే మామూలుగా చీకటిని పోగొట్టేవాడు. ఎవడైతే చీకటిని పోగొడతాడో వాడిని గురువు అని పిలుస్తారు. అది బయట చీకటిని ఎవరు పోగొడుతున్నారు? సూర్యుడు పోగొడుతున్నాడు. లోపల చీకటిని సూర్యుడు పోగొట్టలేడు. లోపల చీకటి అంటే అజ్ఞానం, అది అహంభావం. అంచేత దాన్ని పోగొట్టేవాడు ఎవడు? గురువు, ఈశ్వరుడు. ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. అంటే ఈశ్వరుని అర్చన చేయగా చేయగా ఈశ్వరుడు అనుగ్రహానికి కనుక మనం పాత్రులైతే, ఈశ్వరు యొక్క దైతి కనుక మనం పాత్రులైతే, ఈశ్వరుడే ఒక శరీరాన్ని ధరించి వస్తాడు, వాడు గురువు. ఈశ్వరుడికి గురువుకి భేదం లేదు. ఇక్కడ గురువు చేసే పని ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి. ట్రాఫిక్ జామ్లు అయితే ట్రాఫిక్ జామ్ ఎవడొకరు క్లియర్ చేయాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ మరొకరు క్లియర్ చేయాలి. ఎవడొకరు క్లియర్ చేయాలి ట్రాఫిక్ జామ్. అది క్లియర్ చేయకపోతే మన బండి వెళ్ళదు, మన వెహికల్ ఎదురుకెళ్ళదు. అలాగే మనం సాధన చేసేటప్పుడు మనకి మెంటల్ బ్లాక్స్ వస్తాయి. ఒకసారి మన అలవాట్లు మనకు అడ్డొస్తాయి. మన పాడి స్నేహాలు అంటే మన పాడి స్నేహాలు అడ్డొస్తాయి. తర్వాత ఏమో మనకి తగినటువంటి ఆత్మబలం లేకపోతే మన బలహీనతలు మనకు అడ్డొస్తాయి. మన రూపబుద్ధి మనకు అడ్డొస్తుంది, మన నామబుద్ధి మనకు అడ్డొస్తుంది, మన అజ్ఞానం మనకు అడ్డొస్తుంది, మన అహంకారం మనకు అడ్డొస్తుంది. ఆ మెంటల్ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేసి మనల్ని ఎదరక నడిపించేవాడు గురువు. న్యాయ గురువుగా ఉండగలడు. గురువు శబ్దానికి న్యాయం మాత్రమే గురువుగా ఉండగలడు. జ్ఞానం యొక్క ప్రభావం భక్తి హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. మౌనం వాళ్ళ క్షణంలో తెలుస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఉపన్యాసాలు చెప్పడం కంటే, సంవత్సరాల తరబడి రచనలు చేయటం కంటే, సంవత్సరాల తరబడి ప్రవచనాలు చేయటం కంటే, జ్ఞాని యొక్క మౌనంలో, జ్ఞాని యొక్క సైలెన్స్లో లోపలున్న వస్తువు ఒక క్షణంలో తెలుస్తుంది. అంటే మాట కంటే మౌనం బలమే మనది. మౌనం ఎప్పుడొస్తుంది? మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఆ లోపలున్న వస్తువు సింపుల్గా ఉంటుంటే కాదు, సైలెన్స్గా కూడా ఉంటుంది. జ్ఞాని యొక్క మౌనం అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది. లైఫ్ పట్ల వాళ్ళకి రైట్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది. మాటలతోటి పని లేకుండా రైట్ జీవుడికి రైట్ డైరెక్షన్ చూపిస్తుంది. ఎలా జీవిస్తే వాళ్ళకి జ్ఞానం కలుగుతుందో, ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఎలా జీవిస్తే వాళ్ళు సుఖం వరిస్తుందో, జ్ఞానం వరిస్తుందో, శాంతి వరిస్తుందో, అటువంటి డైరెక్షన్ మనలో నుంచి వస్తుంది. రైట్ యాటిట్యూడ్, రైట్ డైరెక్షన్ అయ్యే జ్ఞాని యొక్క మౌనం నుంచి వస్తుంది. అంటే జ్ఞాని యొక్క మౌనం కూడా మీ బలహీనతల నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి సహాయ సహకారములు అందిస్తుంది. మాటతోటి పనిలేదు. దీనికి దక్షిణామూర్తి అని మనం ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. అంటే దక్షిణామూర్తి అంటే మనకు ఆది గురువు, మన గురువులకు గురువు, పరమ గురువు. దక్షిణామూర్తి అంటే ఎవరు? మౌనంగా ఉండి వాళ్ళ యొక్క శిష్యుల యొక్క సందేశాలను మౌనంగా, మాటతోటి సంబంధం లేకుండా ఆయన మౌనంగా ఉండి శిష్యులకు ఉన్నటువంటి సందేశాన్ని అంటూ కూడా తొలగించాడు. మౌనం ఎంత శక్తివంతమైనదో, మౌనం యొక్క భాష ఎంత కొంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి కానీ తెలియదు. కొంతమందికి వయసు ఎక్కువ అవుతూ ఉంటుంది, బుద్ధి అంత బాగా రెసిడెన్స్. పది మందికి 100 సంవత్సరాలు వచ్చిన ఆ కనుబొమ్మది ఇంటికి ఎలా ఉంటాయి, అలాగే ఉంటారు కానీ వికసించరు. శరీరం పెద్దదవుతుంది, లోపల మనస్సు వికసించదు, బుద్ధి యొక్క లోతులు పెరగవు. అటువంటి వాళ్ళకి మాట అవసరం. మాట రెండో సెకండరీ, మాట సెకండరీ అంటే బాగా పరిపక్వ స్థితి వచ్చిన వాళ్ళకి, లోపల మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, ఎంతమంది విషయాన్ని గ్రాస్ప్ చేసి విషయాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి, ఆ మెంటల్ మేకప్ ఉన్న వాళ్ళకి, ఆ సటిల్ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళకి మౌనమే సరిపోతుంది. హృదయ సంభాషణ మరింత గొప్పది. కొంతమంది ఊరికే మాట్లాడుకుంటూ ఉంటారు, మానసికంగా దూరంగా ఉంటారు. కొంతమంది రోజు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు, యాంత్రికంగా చేస్తూ ఉంటారు, కానీ ఈశ్వరుడితోటి ఒక సన్నిహిత సంబంధం ఉండదు వాళ్ళకు. మామూలుగా లోపల నుంచి వచ్చేటువంటి స్పందన, ఈశ్వరుడి పట్ల ప్రేమ, ఈశ్వరుడి పట్ల భక్తి అని వేదన, ఆ వేదన లోపల నుంచి ఈశ్వరుడి పట్ల వాళ్ళకి అనువాదం. అదేంట వీరికి యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అది అండర్స్టాండింగ్లో నుంచి వస్తుంది. రామమహర్షి సార్ అంటారు, ఇట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఏ మీరు సినిమా చూసినప్పుడు, బూరి తిన్నప్పుడు, గార్లు తిన్నప్పుడు, లేదా వెంకటేశ్వర స్వామి రూపం చూసినప్పుడు కూడా ఎంతో కొంత ఆనందం వస్తుంది. ఇంత కష్టపడి మనం తిరుమల వెళ్ళి దేవుని దర్శించినప్పుడు కూడా 10 నిమిషాలు ఎంతో కొంత సంతోషం వస్తుంది. ఆత్మానందం, ఆత్మశాంతి, ఆ లోపల అన్లిమిటెడ్ పీస్, అన్బ్రోకెన్ పీస్, ఎటర్నల్ పీస్, పర్మనెంట్ పీస్. ఇటువంటిది కాదు అయ్యా, ఈ ఇంద్రియాలు గ్రహించేది కాదు, అది మనస్సు గ్రహించేది కాదు, అండర్స్టాండింగ్ గ్రహించేది కాదు, అర్థానికి అందనకి. ఇట్ ప్రాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. మీకేదో అవగాహన చేసుకునే శక్తి ఉంది, మీకేదో విషయాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది, మీకు అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, బుద్ధి ఉంది. మన బుద్ధితో కొన్ని విషయాలు గ్రహిస్తాం, ఇంద్రియాలతో కొన్ని విషయాలు గ్రహిస్తాం, కానీ మీకు ఎంత అవగాహన చేసుకునే శక్తి ఉన్నా, లేదా మీరు ఐన్స్టీన్ అంటున్న వాళ్ళైనా, ఇట్ ప్రాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. మీరు ఆయన పెద్ద మేధావులు అయినప్పటికీ, ఒకవేళ మీ బ్రెయిన్ 100కి 100 రూపాయలు ఉపయోగించే శక్తి ఉన్నవాళ్ళప్పటికీ, మీ బ్రెయిన్ 100కి 100 రూపాయలు ఉపయోగించుకునే శక్తి ఉన్నప్పటికీ, మీ లోపల శాంతి సముద్రం, మీ లోపలటువంటి శాంతి ఆనంద సముద్రం ఎటువంటిదంటే, మీకు ఎంత అవగాహన చేసుకునే శక్తి ఉన్నప్పటికీ, మీ అవగాహన శక్తికి, మీ అండర్స్టాండింగ్కి అది అందదు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఒక పుస్తకం చదివి అర్థం చేసుకోవచ్చు, ఓ లెక్క చదివి నువ్వు అర్థం చేసుకోవచ్చు, లోపల మోక్ష సామ్రాజ్యం, ఆ మోక్ష లక్ష్మిని, లోపల మోక్ష శాంతిని, ఆనంద సముద్రాన్ని మీరు ఎంత మేధావులైనా, మీ మేధస్సు కాదు అందేది కాదు, అది అనుభవం వైద్యం, అది అనుభవానికి అందుతుంది. కానీ మీ ఇంద్రియాలకు కానీ, మీ మనస్సుకు కానీ, మీ బుద్ధికి కానీ అది ఆబ్జెక్ట్ కాదు. మీ ఇంద్రియాలకు ఒక ఆబ్జెక్ట్ కాదు, అది అనుభవించినప్పుడు మీకు తెలుస్తుంది, కానీ అర్థం చేసుకోవడానికి అది అతీతం. ఇటు పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఏదో శాంతి, ఆ శాంతిని మీరు అందుకోలేరు. ఇమాజిన్, ఒకవేళ ఊహించి ఒక ఇట్టిగా మనకు మోక్షానుభవం వచ్చినప్పుడు, ఆత్మానుభవం వచ్చినప్పుడు, మరి అమృతులు అయినప్పుడు, మనకు అమృతానుభవం కలిగినప్పుడు, ఓహో శాంతి ఎలా ఉంటుంది కావును, ఆనందం ఎలా ఉంటుంది కావును, రామకృష్ణ పరమహంస గారు ఆనందం ఎలా ఉంటుంది కావును, లేదా వశిష్ఠుడి ఆనందం ఎలా ఉంటుంది కావును అని మీరు ఊహించుకోవద్దు. ఊహించుకుంటే అందదు, బాగా ఆలోచించడం మీకు అందదు, అది అనుభవేక వైద్యం. మీ అనుభవానికి అందుతుంది, కానీ మీ తలకాయకి, మీ మాటలకి, మీ ఇంద్రియాలకి అది అందేది కాదు. ఆ చావు లేని వస్తువు మీకు అందదు, మీ మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, మీ ఇంటెలిజెన్స్కి అందదు, మీ అనుభవానికి మటుకు అది అందుతుంది అయ్యా. రాజమోహన్ ప్రసాద్ పొలిటీషియన్స్ లో సెయింట్, ఆయన ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి 10 రోజులు ఉన్నారు, ఎప్పుడో 35-36 ఆ ప్రాంతంలో. అంటే అప్పుడు 10 రోజుల ముందు మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ప్రశ్న కూడా అడగలేదు, ప్రశ్న కూడా అడగలేదు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది విడిచిపెట్టాలి, ఏది గ్రహించాలి అని ఇటువంటి ప్రశ్నలు నేను అడగలేదు, మౌనంగా ఉండేవారు. అయితే ఏమిటో రోజున పెట్టుకోవచ్చు అడిగారు. బాపూజీ పంపిస్తే నేను వచ్చాను, న్యాయం తట్టు నేను రాలేదు, బాపూజీ పంపితే నేను వచ్చాను, మీరు ఏదైనా మెసేజ్ ఇస్తే, మీరు ఏదైనా సందేశం ఇస్తే నేను తీసుకెళ్ళడానికి చెప్తానంటే, అది భగవాన్ ఏం చెప్పారంటే, హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతోటి పనేమో. సరే, ఒకసారి మనకు విరిచి లోపల విరిచున్నప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడతాం, మాటలని రెండో పక్షం మౌనం. ఆ మౌనం వల్ల కూడా ఆ జ్ఞాని యొక్క మౌనం, గురువు యొక్క మౌనం, అవతార పురుషుడు యొక్క మౌనం, ఆ ప్యూరిఫైడ్ సోల్ యొక్క మౌనం, చైతన్య స్థాయిలో మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మౌనం మనం పవిత్రులు అవటానికి సహకరిస్తుంది. మనకు అవగాహన శక్తిని పెంచుతుంది, మన జీవితాలను తీర్చిదిద్దుతుంది. ఏది ఆ మౌనం మాటలతోటి పని లేకుండా అదంతా అక్కడి నుంచి వచ్చి మౌనం ఏది నెగిటివ్గా ఉండదు, అంతా పాజిటివ్గానే ఉంటుంది. మన జీవితాలను తీర్చిదిద్దుతుంది. ఏ రకంగా జీవిస్తే మనకు ఈశ్వరానుభవం కలుగుతుందో ఆ రకంగా మన జీవితాన్ని మళ్ళిస్తూ ఉంటుంది ఆ మౌనం. అటుది జ్ఞాని యొక్క సమక్షంలో మనకు మారు జీవితాలు వస్తాయి, మన జీవితాలకు టర్నింగ్ పాయింట్ వస్తుంది, మన జీవితాలు తీర్చిదిద్దబడతాయి. అంతేకాదు మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైనది సమర్థవంతమైనది డైరెక్ట్గా మీ హృదయంలో ప్రవేశించేది, మీ హృదయంలో మార్పు తీసుకొచ్చేది, మీ మారు మనస్సు మీకు మారు మనస్సు తీసుకొచ్చేది గురువు యొక్క మౌనం, జ్ఞాని యొక్క మౌనం. అంచేది ఆయన ప్రభావం హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. మీరు గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు గాడ్ రియలైజ్డ్ ట్రూత్ రియలైజ్డ్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ దగ్గర మీరు కూర్చున్నప్పుడు వారి మాటలతో పని లేకుండా మీ మనస్సు మారు మనస్సు పొందుతారు. మీ హృదయంలో ఉన్నటువంటి చల్లదనం మీకు తెలుస్తుంది, మీ మనస్సు పలచబడుతుంది, మాయకి దూరంగా, అహంకారానికి దూరంగా, గర్వానికి దూరంగా, దేహాభిమానానికి దూరంగా, దేహబుద్ధికి దూరంగా, శవబుద్ధికి దూరంగా జీవించగలుగుతారు. మానవుడు అహంభావి కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు గురువు చేస్తూ ఉంటాడు. అది గురువు చేసింది మెయిన్ పని. అది మానవుడు అహంభావి కాకూడదు. అహంభావి అయితే అహంభావం నశించకుండా వాళ్ళకి ఆత్మస్వరూపం వ్యక్తం కాదు. అంటే అహంభావి కాకుండా ఉండటానికి ఆ గురువు ఎన్ని రకాలుగా ఒక చూపు ద్వారా కానీ, ఆ మాట ద్వారా కానీ, ఆ చేత ద్వారా కానీ, మౌనం ద్వారా కానీ, బోధించి కానీ, ఏదో రకంగా మానవుడు అహంభావి కాకుండా ఉండటం కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేయాలంటే అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది గురువు చేసే పని, అది గురువు చేసే పని. అది మన కళ్ళ గురువు చేసే పని మన కళ్ళకు కనిపించకపోవచ్చు, మన చెవులకి వినపడకపోవచ్చు, మన అండర్స్టాండింగ్ కాదు అచేతం కావచ్చు, మన ఇంటలెక్ట్ కూడా అది గ్రహించలేకపోవచ్చు. కానీ ఆ గురువు యొక్క అనుగ్రహం, ఆ ఫలం మీకు అనుభవంలోకి వచ్చాక మీకు తెలుస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఏ వస్తువు అయితే మీకు అనుభవంలోకి వచ్చిన లోపల ఉన్నటువంటి అమృత వస్తువు, చావు లేని వస్తువు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. గురువు మనకు చేసినటువంటి సహాయ సహకారములు, ఎటువంటి సహాయ సహకారములు మనకు గురువు ద్వారా వచ్చినాయో వస్తువు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. జ్ఞాని యొక్క ప్రభావం భక్తుల హృదయంలోకి మౌనంగానే ప్రవేశిస్తుంది. రియాలిటీ నీడ్స్ నో టామ్ టామ్, ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్. అహంకారానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు. రమణ స్వామి అంటారు, నేనే కనుక జ్ఞానినైతే నాకు బోధించడానికి ఇతరులు లేరు, నేనే కనుక అజ్ఞానినైతే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. అజ్ఞాని యొక్క అనుగ్రహం, అజ్ఞాని యొక్క తేజస్సు సైలెంట్గానే భక్తులు హృదయాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది. జ్ఞాని యొక్క జ్ఞాని చేసే పనికి గుర్తింపు అక్కర్లేదు. ఏం చేయాలి గుర్తింపు అక్కర్లేదు, వాడు మనస్సును దాచాడు కాబట్టి. మనస్సు గుర్తింపులు ఎవరికి కావాలంటే మనసుకు కావాలి. రికగ్నిషన్ అంటే గుర్తింపు లేదంటే మేము చాలా చాకరీ చేస్తున్నాం, ఇంట్లో నాకేం గుర్తింపులు లేవంటా ఉంటారు పాపం. ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా గుర్తింపులు కోరుకుంటారు, సమాజానికి అక్కర్లేదు. పోయి సమాజానికి సేవ చేసి మాకు ఏ పద్మశ్రీ పద్మభూషణం ఇవ్వలేదండి అనుకుంటే పర్వాలేదు. ఇంట్లో వాళ్ళకి సేవ చేసి ఏంటి ఇంట్లో బండి చాకరీ చేస్తున్నామండి ఎవరో గుర్తించటం లేదు, ఇంట్లో ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అంటే మన చైతన్య స్థాయికి అంత తక్కువగా ఉంది. అంటే మనస్సు గుర్తింపులకు వాడుతుంది. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, మనం గర్వంతో అహంకారంతో మనస్సుతో ఏ పని చేసినా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఉత్తరాల మీద ముద్రలు వేస్తున్నారు, మన మనస్సు మీద ముద్రలు పడతాయి. ఈ ముద్రలే మళ్ళీ పునర్జన్మకు కారణాలు అవుతాయి. అంటే అహంకారంతో ఏ పని చేసినది దాని చేత మనం బంధింపబడతాం. అంటే చెయ్యి పని చేయటం మంచిది, తెలిసి చేయటం మంచిది, కానీ నేర్పుగా చేయటమే యోగం కాదు. ఆ కర్మ ఫలం నేను ఎంటకూడదు, కర్మ చేసినా దాని తాలూకు ఫలం నేను ఎంటకూడదు, అవి తెలుసుకుని చెయ్యి. అది నేననే తలంపుతో పని చేసావనుకో ఫలం వస్తుంది, జన్మ జన్మలకి ఆ కర్మఫలం నేను వెంటాడుతూనే ఉంటుంది. దేహాభిమానంతో ఏ పని చేసి మళ్ళీ దేహం తెచ్చిపెడుతుంది. అది తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనల్ని బంధించరు, మన తలంపులే మనం బంధిస్తాయి. తలంపుని బట్టి మాట వస్తుంది, తలంపుని బట్టి చేత ఉంటుంది. తలంపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రోడ్డు మీద దుమ్మంతా నొల్లుకుంటున్నాం మనం, ఏంటో అర్థం. వీరు మంచివారు అంటాం, వారు చెడ్డవారు అంటాం, వారు గొప్పవారు అంటాం, వీరు తక్కువ వారు అంటాం. ఏ ఇలాగో ఏదో అందరినీ అందరి గురించి ఏదో అనుకుంటూ ఉంటాం. ఈ తలంపులు మనం బంధిస్తున్నాయి, ఇవన్నీ మనం నరకాన్ని తీసుకెళ్తాయన్న సంగతి మనకు అర్థం అవటలేదు. ఇదికే మనకు జడ్జిమెంట్స్ చెప్పడం ఒకటి అలవాటు అయిపోయింది. జడ్జుడికి తప్పదు జడ్జిమెంటు, మనకెందుకు ప్రతి వాడి మీద జడ్జిమెంటు? దేహము నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తాడో ఆ మూల తలంపు మూలంలోనే దేవుడు కూడా ఉన్నాడు. అంచేది నువ్వు ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళాలంటే కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల నువ్వు వెళ్ళలేవు అక్కడికి. వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, వైరాగ్యాన్ని కల్టివేట్ చేయాలి. వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ వైరాగ్యాన్ని కల్టివేట్ చేస్తూ వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ వెడితే నా మూలతలం నీకు తూకం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ఒక మనిషి తూకం ఉన్న మనిషి ఒక మాట అంటే చెల్లుబాటు అవుతుంది. తూకం లేని మనిషి ఎన్ని మాట్లాడినా ఏమి లాభం లేదు. అదే స్వామి వివేకానంద చెబుతా ఉంటాడు, అవుట్ ఆఫ్ ప్యూరిటీ, అవుట్ ఆఫ్ సైలెన్స్ కమ్స్ ద వర్డ్ ఆఫ్ పవర్. కృష్ణుడు చెప్పిన మాట మనం చెప్పవచ్చు కానీ శక్తి ఉంటుందో ఉండదు. నువ్వు అనుభవించి చెప్పాలి, ఒక మాట చెప్పేటప్పుడు దాని తాలూకు అనుభవం నీకు ఉండాలి. అదేప్పుడు సమాజం మీద పనిచేస్తున్న శక్తి వంతంగా పనిచేస్తున్నది. నీకు హృదయం యొక్క లోతులు పెరగటానికి నీకు తూకం పెరగాలి. నీ తూకం పెరిగితేనే అంత దూరం నువ్వు వెళ్ళే అక్కడ వెళ్ళి కరగాలి. నీ మనస్సు కరగాలి. నీ మనస్సు బాహ్యముఖం అవుతాంటే కరగదు, దానికి అంతర్దృష్టి కలిగితేనే అది కరుగుతుంది. మూలతలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మూలతలంపు కరిగిన వెంటనే ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అదే నిర్వాణ స్థితి. ఇది కెంగడం అఫీచని స్వర్గరాజ్యం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దైవమును దర్శించగలరు. ఆ శుద్ధి సంపాదించడానికి, ఆ ప్యూరిటీ సంపాదించడానికి మనం చేస్తున్నటువంటి ఈ సాధన అంతా కూడా వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. వైరాగ్యాన్ని అది కల్టివేట్ చేయాలి, అది డెవలప్ చేసుకుంటూ రావాలి. అప్పుడు కానీ నీకు తూకం పెరగదు. తూకం పెరిగితేనే కానీ నీకు లోచూపు కలగదు. దీనికి రమణ మహర్షి గారు ఒక ఉదాహరణ చెప్పారు. నీ హృదయంలోనే శబ్ద వస్తుంది, స్వచ్ఛ వస్తుంది. నీటిలో ఒక చెరువులో ఒక వస్తువు పడిపోయిందనుకో, ఆ వస్తువు నీ తీయటానికి ప్రాణాన్ని నిరోధించాలి, ఇంద్రియాన్ని నిరోధించాలి, మనస్సును నిరోధించాలి. ఈ ప్రాణాన్ని నిరోధించి ఇంద్రియాలు నిరోధిస్తేనే కానీ అంత లోతులోకి నువ్వు దిగలేవు. ఇదే వస్తువు నీకు దొరకదు. ఈ కంట్రోల్ చేయటం అంతే నీకు ముఖ్యం. మైండ్ కంట్రోల్ అన్నింటికీ ముఖ్యం. మనస్సు నియమింపబడాలి, దానికి సూక్ష్మత్వం రావాలి. అప్పుడే నువ్వు ఆ సత్యాన్ని గ్రహించడానికి నువ్వు అర్హుడు అవుతావు. అంటే నువ్వు వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంటే పని చేసినా చేయని వాడితో సమానం అవ్వాలి. అంటే కర్తృత్వం లేనివాడు, అహంకారం లేనివాడు, పని చేసినా వాడు చేయని వాడితోటి చేయని వాడితో సమానం. అంటే డోర్షిప్ని మ్యాక్సిమం నువ్వు తగ్గించుకోవాలి. దుఃఖకారణం బయట లేదు, దుఃఖకారణం లోపలే ఉంది. ఆ దుఃఖకారణం కర్తృత్వ రూపంలో ఉంది. ఆ కర్తృత్వం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. తర్వాత ఇంకోటి, మనకు లోకంలో మెప్పు కోసం పనిచేస్తే లోకంలో మెప్పు వస్తుంది. ఈశ్వరానుగ్రహం సున్నా. మనం ఏదైనా పని చేసినప్పుడు, మాట మాట్లాడినప్పుడు ఇది ఎంతవరకు మన ఈశ్వరానుగ్రహం మనకు సంపాదించి పెడుతుంది అది చూసుకోవాలి. లోకం ఏముంది? లోకం ఏమి లేదు. లోకం మనస్సు ఎంతనే, మనస్సు ఎంత నిజమో లోకం కూడా అంతేనే. అది గుర్తింపులు కోరకండి, గుర్తింపులు కోరకండి. గుర్తింపులు కోరితే గుర్తింపులు వస్తే అనుగ్రహం సున్నా, ఈశ్వరానుగ్రహం ఉండదు. అది గుర్తింపుల కోసం మనం ఏ పని చేయొద్దు. పని పని కోసం చేయటమే, ఈశ్వరానుగ్రహం కోసం చేయటమే. సత్పురుషులతో సహవాసం చేయండి, సాధు పురుషులతో సహవాసం చేయండి. మీకు గతి ఎవరంటే సత్పురుషులే. సత్పురుషులు మనకు గతి చూపిస్తారట. మన గతి ఎవరన్నా మోక్షం. గతి ఎవరు? జ్ఞానం, శాంతి, మోక్షం. ఏది మనకి గతి? మనకి గతి ఎవరు? భగవద్గీత చెప్పాడు, గతిని నేను, ఈ జీవకోటికి భర్తను నేనే. గతి అంటే ఎక్కడెవరు? మోక్షం, శాంతి, దయ, జ్ఞానము. జ్ఞానం అంటే పుస్తకజన్య జ్ఞానం కాదు. లోపల ఉన్న సద్వస్తువులు ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో అది జ్ఞానం. ఆ జ్ఞానం దగ్గర, ఆ జ్ఞానం పక్కన, ఆ జ్ఞానంతో సమానంగా ఎవరిని కూర్చోబెడతా ఉంటాడు భగవద్గీతలో కృష్ణుడు. బాహ్య వస్తువులు ఎన్ని సంపాదించినా డ్రీమ్స్ తప్పే. డ్రీమ్లో మనం ఎంత సంపాదించినా వేకింగ్ స్టేట్లోకి వచ్చాక ఏం నిజం కాదని తెలుస్తుంది. నువ్వు బాహ్య వస్తువులు ఎన్ని సంపాదించినప్పటికీ అది నీకు ఎప్పుడైతే హృదయంలోకి నువ్వు నేర్కొన్నావో అప్పుడు అంత డ్రీమ్ స్టెప్ అని నీకు అర్థమవుతుంది. ఆ జ్ఞానంతో సమానంగా దేన్ని కూర్చోబెడతావయ్యా? దానికి సబ్స్టిట్యూట్ ఏమీ లేదు అసలు ప్రపంచంలో. భగవాన్ అంటా ఉన్నారు, మీ హృదయంలో లేనిది నా హృదయంలో ఏమీ లేదు. నీలో ఉన్నది నాలో ఉన్నది, నాలో ఉన్నది నీలోనూ ఉన్నది. నీలో లేనిది నాలో ఏమీ లేదు. మన హృదయంలో తెలుసుకున్నవాడు శుచి, తెలుసుకున్నవాడికి సుఖం తెలుస్తుంది, తెలియని వాడికి దుఃఖం వెంటాడుతుంది. అదే తేడా.
తెలియని వాడిలోని హృదయంలో ఉండి, తెలిసిన వాడు హృదయంలోనే ఉంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. కానీ వస్తువు అందరిలోనే ఉంది, అందరిలోనే సమానంగా ఉంది. మహాత్ములతో సాంగత్యం నిజం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. ఒక సైంటిస్ట్ చాలా అందంగా చెప్తాడండి, దేహం మరణించినప్పుడు మీరు మరణిస్తానని అనుకునే వాడిని, దేహ చరిత్ర ఎప్పుడైపోయిందో, దేహగతమైన చరిత్ర ఎప్పుడైతే నశించిందో, మరణంతో నా చరిత్ర కూడా పోతుందని అనుకునేవాడిని. కానీ ఈయన్ని ఎవరిని, ఈ మహనీయుణ్ణి, ఈ మహాత్ముణ్ణి, ఈ మహర్షిని, ఈ అవతార పురుషుని చూచాక దేహం మరణించినా మరణం లేకుండా హృదయంలో ఒక నిజం ఉందని తెలుస్తాండి. నిజం ఉందని తెలుస్తాను, కానీ ఆ నిజం నాకు అనుభవం లేదనే సంగతి కూడా తెలుస్తాను. ఆ క్లారిటీ చూడండి, సైంటిస్ట్ దగ్గర ఎక్కువ క్లారిటీ ఉంటుంది. నేనేం తపస్సులు చేయలేదు, యోగాభ్యాసాలు చేయలేదు, ధ్యానాలు నేర్చుకోలేదు, ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు నేను, ఆ సైంటిస్ట్ చెప్తాడు. ఊరికే చూసినంత మాత్రం చేతే ఈ మహర్షిని, ఈ మహాత్ముణ్ణి, ఈ మహనీయుణ్ణి, అవతార పురుషుణ్ణి, ఆయనతో, ఆయన నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. ఊరికే దర్శించినంత మాత్రం చేతే, దర్శించినంత మాత్రం చేతే నా హృదయంలో దేహానికి సంబంధం లేకుండా, ఇంద్రియాలకి సంబంధం లేకుండా, మనస్తోడికి సంబంధం లేకుండా, నాలో నా లైక్స్ డిజ్లైక్స్కి సంబంధం లేకుండా, నా మతానికి నా కులానికి సంబంధం లేకుండా, ఈ డెత్కి భర్తకి సంబంధం లేకుండా, ఏదో దేహానికి సంబంధించిన డెత్ దేహానికి సంబంధించిన భర్తతో సంబంధం లేకుండా, ఏదో నా హృదయంలో ఒక నిజం ఉందని మట్టికి స్ఫురిస్తుంది. కానీ నా హృదయంలో ఒక నిజం ఉందని స్ఫురిస్తుంది, కానీ ఆ నిజం కూడా నాకు తెలియటం లేదని తెలుస్తుంది. వైగాధ్యుడు అంటాడు, ఒకవేళ నాకు ఫ్రీడమ్ కోరుకుంటున్నప్పటికీ, నేను సేవ చేసిన ఒకవేళ నేను కోరుకున్నా, నా హృదయంలో నిజం నాకు తెలియకుండా నేను స్వతంత్రంగా ఎలాగొచ్చాను, నేను స్వేచ్ఛగా ఎలాగొలుగుతున్నా, నాకు ఫ్రీడమ్ అదేనే లేదు. నా హృదయంలో ఏ నిజం అయితే ఉందో ఆ నిజం నాకు అనుభవంలోకి రాకముందు అంతవరకు నాకు ఫ్రీడమ్ లేదు. ఈ తలంపుల నుంచి ఫ్రీడమ్ లేదు, కామక్రోధాల నుంచి ఫ్రీడమ్ లేదు, అసూయ నుంచి ఫ్రీడమ్ లేదు, లోపల శత్రువుల నుంచి బయట శత్రువుల నుంచి ఫ్రీడమ్ లేదు. ఎప్పుడు ఆ నిజం తెలుసుకునే వరకు నేను అస్వతంత్ర, నేను స్వతంత్రన కాదు. అంటే అది నీకు మహర్షులతో, మహాత్ములతో, ఆయనతో స్నేహం చేయమని రమణాచార్యులు చెప్పటం లేదు. ఏ దేవుడు అనుగ్రహం వల్ల, ఏ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల, ఏ దైవ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగింది, వారి అనుగ్రహం వల్ల నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఇన్ పర్సనల్ లైఫ్, ఈగోలెస్ లైఫ్, ఈగోలెస్ యాక్షన్, సెల్ఫ్ సెంటర్డ్. ఎక్కడా కాదు, మీరు అది చూడండి. నేనేదో మిమ్మల్ని అనుగ్రహిస్తానని కాదు, ఆయన చెప్పాడు. ఎవరి అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగింది, వారి అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలిగింది. నన్ను అనుగ్రహించేవాడు ఒకడు, మిమ్మల్ని అనుగ్రహించిన వాడు వేరు కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే, మనం చేసిన పని మనం చెప్తే అది రెండో పక్షం, ఇతరులు చేసిన పని కూడా మేమే చేశామని చెప్తా ఉంటాం. మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనకి పెరిగిందే నెగిటివ్ అట్మాస్ఫియర్, వారని నెగిటివ్ అట్మాస్ఫియర్, బ్రాటప్ నెగిటివ్ అట్మాస్ఫియర్. సత్పురుషులు సహవాసం ఎందుకంటే వాళ్ళు నీ హృదయంలో నిజాన్ని నీకు ఎరిక పట్టడం కోసం, నీ అండర్స్టాండింగ్కి అంటే నీకు తెలియపట్టడం కోసం, నీ అనుభవంలోకి రావటం కోసం వాళ్ళు నీకు సహాయ సహకారములు అందిస్తారు. ఇప్పుడు అక్కడ ఏదో గులాబీ పువ్వు ఉంది, గులాబీ పువ్వుల నుంచి వాసన వస్తుంది న్యాచురల్గా. అలాగే వాళ్ళు మనం ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకోరు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల మనం ప్యూరిఫై అవుతాం. అంటే హోలీ కంపెనీ విడిచిపెట్టొద్దు అని చెప్పి నిజ తత్వం పవిత్రులతోటి, పరమ పవిత్రులతోటి, బుద్ధి మంత్రులతోటి, ఉత్తమోత్తములతోటి, అహంకార రహితులతోటి, నిరహంకారంగా జీవించే వాళ్ళతోటి, నిరహంకారంగా జీవించే వాళ్ళతోటి, అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నీ పెద్ద పెట్టుబడి పెట్టక్కర్ లేకుండా, అస్తమాన ముక్కులు గాలి తీసుకోక్కర్ లేకుండా, ఈ ప్రాణాయామాలతోటి ధ్యానాలతోటి పెద్ద ఎక్కువ శ్రమ పడక్కర్ లేకుండా, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం అంటారు చూడండి. అలాగే నీ వైపు నుంచి పెద్ద కష్టపడక్కర్ లేకుండా, హోలీ కంపెనీ ఉంది చూసారే, ఆ హోలీ కంపెనీ మీకు తెలియకుండా మీరు పెద్ద కష్టపడక్కర్ లేకుండా, మీ ఎఫర్ట్స్ తక్కువతోటి మీ హృదయంలో మీకు లోటు ఉప్పు కలుగుతుంది, మీకు నిజతత్వం, మీ హృదయంలో నిజతత్వం తెలుస్తుంది. వారికి సాంగత్యం మంచిది, వారు మౌనంగా పనిచేస్తారు. చంద్రుడు ఎవరు? గురు రూపంలో ఉన్న ఈశ్వరుడు. గుర్తింపులు అక్కర్లేదు అనుకున్నవాడు పెట్టేవాడు మౌనంగానే పనిచేస్తాడు. ఈ గుర్తింపులో అహంకారం పెరుగుతూ ఉంటుంది, అక్కడ అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, నీకు అహంభావం ఉందా? అన్నీ ఉన్నాయి. అహంభావం ఉంటే అన్నీ ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, చావుంది, పుట్టుక ఉంది, ఇతర లోకాలు కూడా ఉన్నాయి. ఎవరికి అహంభావం? అది లేని వాడికి ఏది లేదు. మొత్తం అది ఖగోళం అంతా కూడా ఈ అస్ట్రానమీ, ఈ అస్ట్రాలజీ, అస్ట్రానమీలోంచి అస్ట్రాలజీ వచ్చింది. మొత్తం ఈ ఖగోళం అంతా కూడా ఈ ఒంటి స్తంభం, ఈ అహంభావన అనే ఒంటి స్తంభం నేడ మీద నిలబడదు. అది నశించిన వాడు, గాడ్ ఇస్ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. వారు ఉంటారు అంటే, వారు వారు ఉంటారు, వారు ఉన్నారు అని సంగతి వారికి తెలిస్తే ఉంటుంది. శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. వారికి జన్మలు రావటంలో లాభం లేదు, జన్మలు రాకపోవటం నష్టం లేదు. ఎవరికి మహాజ్ఞాని, వారు సముద్రులు. సముద్రంలో చెరటాలన్నా అడిగేది సముద్రానికి నష్టం లేదు. ఎందుకంటే వారు హ్యాపీనెస్ వారి పీస్కి ఎవరి మీద వారు ఆధారపడలేరు. జ్ఞాని పొందే హ్యాపీనెస్ స్వతంత్రమైనది. బయట వస్తువుల మీద కానీ, బయట వ్యక్తుల మీద కానీ, పరిసరాల మీద కానీ, లోకంలో వచ్చే హెచ్చుతగ్గుల మీద ఉన్న ప్రభావాల మీద కానీ, అప్సెట్ డౌన్స్ మీద వాళ్ళ హ్యాపీనెస్ ఏమో ఆధారపడి ఉండదు. లేకుండా 300 కోట్ల జనం ఉన్నారనుకోండి, ఇవాళ 300 కోట్ల మంది ఒక మహాజ్ఞాని విమర్శిస్తున్నారు అనుకోండి, వాడు ఏం పెట్టకపోవడం, ఇదంతా నిజం కాదని అడిగి తెలుసు. డ్రీమ్ లోంచి బయటకు వచ్చిన వాడికి డ్రీమ్ లో ఉన్న స్టఫ్ అంటే వాడికి ఏం కావాలి? వాడికి స్తోత్రాలు అక్కర్లేదు, విమర్శలు అక్కర్లేదు. స్వాత్రాలు సేకరించేది అహంభావన, విమర్శలు సేకరించేది అహంభావన. దీనికి అభావగా ఉన్నవాడికి స్తోత్రాలు అక్కర్లేదు, ప్రైజెస్ అక్కర్లేదు, అబ్జీ చేసి అక్కర్లేదు. డ్రీమ్ లో నేను ఊరేగించారనుకో, నీకు సన్మానాలు చేశారనుకో అనుకోండి, మీకు డ్రీమ్ లో జగత్ వ్యవస్థలోకి వచ్చాక, వేకింగ్ స్టేట్ లోకి వచ్చాక సన్మానాలు చూసి మీరు గర్వపడతారా? ఇంకోటి అంటే వరల కూడా చెయ్యడానికి వాడితో సాంగత్యం మంచిది. మీరు పూజ చేసుకోండి, జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇవన్నీ మంచివే. ఇవన్నీ కూడా మనోనిగ్రహమే. దీని ప్రయోజనం ఏంటి? మనోనిగ్రహమే. ఆటలతో పాటు ఇది కూడా భాగం, హోలీ కంపెనీ కూడా ఒక భాగం. హోలీ కంపెనీ న్యాచురల్ ఎయిర్ అంటారు. భగవాన్ అంటారు, నీ భక్తిని, నీ సాధనని, నీ విచారణ పూజ గదికి పరిమితం చేయకు. నీ లైఫ్ నార్మల్గా ఉంటే, న్యాచురల్గా ఉంటే జ్ఞానం వచ్చి నిన్ను వరిస్తుంది. దేహం చనిపోయినప్పుడు కూడా నేను సాగు లేకుండా ఉన్నా నా సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీ లైఫ్ నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. లైఫ్ డే టు డే లైఫ్ అబ్నార్మల్గా ఉండకూడదు. నీ మాట నేను బంధించడానికి వీల్లేదు, మాట నార్మల్గానే ఉండాలి. మన తలంపుల చేత మనం బంధింపబడకూడదు, మన మాటల చేత మనం బంధింపబడకూడదు. జ్ఞాని మామూలుగా పని చేస్తూ ఉంటాడు, పని చేస్తూనే ఉంటారు. మాటలతోటి వారు వారి మాటలు తక్కువే మాట్లాడతారు, కానీ వారు మౌనం అత్యంత శక్తిమైన శక్తివంతమైనది. వారి మౌనం, సైలెన్స్ అత్యంత శక్తివంతమైనది. మాటకంత శక్తి లేదే, మౌనానుకున్న శక్తి మాటకి లేదే. మంచిది అన్నిటికంటే ఆ మెంటల్ కాంటాక్ట్, మానసిక అనుబంధం, దైవంతో మానసిక అనుబంధం ముఖ్యం. మన దేహం ఎక్కడున్నా ఈశ్వరుడితో మనకి మానసిక అనుబంధం ముఖ్యం. అంటే మనం అరుణాచలాన్ని నుండి విశాఖపట్నాన్ని స్మరించే బదులు విశాఖపట్నాన్ని నుండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది. మీ దేహం ఎక్కడ ఉండాలి ముఖ్యం కాదు, మనస్సు ఎక్కడ ఉండాలి ముఖ్యం. మనకు విడుదల దేంట్లోంచి? మనస్సులోంచి. దేహానికి విడుదల చావు వస్తే దేహంతో విడిపోతాను, చచ్చిపోవడానికి సాధన ఎందుకండి? శరీరగతమైన చరిత్ర ఎప్పుడు ముగిసిపోతుంది, దానికి సాధన చేయక్కర్లేదు. దేహము నేనే అనకం, దేహము నాది, దేహము నేనని మనం అంటాం. ఏదైతే దేహము నేను అని అంటాందో, ఏదైతే దేహము నాది అని అంటాందో, అందులోంచి విడుదల పొందటం అయ్యా, అందులోంచి విడుదల పొందడానికి సాధన. దేహంలోంచి విడుదల పొందడానికి సాధన ఎందుకు? ఎదురు చనిపోతావు కదా, నీకు మరణం ఎదురు. దేహానికి మరణం వచ్చినప్పుడు దేహంతో ఎలాగే విడిపోతాం? మన అందరికీ దేహం అంటే ఇష్టం పాపం. ఎంత ఇష్టమైనా అది మనం విడిచిపెట్టేస్తుంది. అక్కడికి చాలా చాకరీ చేస్తాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం, మందులు ఇప్పిస్తాం, దానికి అన్నం పెడతాం, తలదూకుంటాం, దేహాన్ని చాలా చాకరీ చేస్తాం. మనం దేహాన్ని చేసే చాకరీ మనకు తెలియదు, చాలా ఎక్కువ చాకరీ చేస్తాం, చాలా టైం దేహాన్ని ఖర్చు పెడతాం మనం. ఆ మాత్రం టైం మనం ప్యూరిఫికేషన్ ఖర్చు పెడితే మనకు లిబరేషన్ వస్తుంది. మీరు స్వార్థం పూర్తిగా తగ్గించుకోక్కర్లేదు, కొంత తగ్గించుకుంటే సమాజానికి ఎంతో ఉపయోగపడవచ్చు. మనం పూర్తిగా స్వార్థం తగ్గించుకో, మరి పూర్తిగా స్వార్థం తగ్గించుకుంటే మనం అందరూ వెలగిరి సోల్స్ అయిపోతాం. ఆ నేను నాది జారిపోతాయి. అంత దూరం వెళ్ళిపోకండి, అంత దూరం వెళ్ళదు. ఏదో కొంతవరకు రెడ్యూస్ చేసుకోగలిగితే ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఏదో కొంతవరకు మనం రెడ్యూస్ చేసుకోగలిగితే మనం మన మానసిక ఆరోగ్యానికి మంచిదయ్యి సమాజానికి ఎంతో ఉపయోగపడతాం. మళ్ళీ అది మనకి ప్యూరిఫికేషన్కి సహకరిస్తుంది. అయితే ఆ పని సైలెంట్గా చేయమని ఇక్కడ చెప్పింది. ఆ పని ఎలా చేయమంటున్నారు? సైలెంట్గా చేయండి. మీకు కావలసిన ఈ లోకం సంబంధించినటువంటి టామ్ టామ్లు కాదు, మీకు కావలసిన ఈశ్వర అనుగ్రహం. లోపల ఉన్నాడు, వాడు అంతా చూస్తున్నాడు. వాడికి ఈ లోపల ఉన్నవాడికి అవయవాలు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. వాడికి కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చెవులు లేకుండా వినగలడు. వాడికి అవయవాలు లేవు, నిరవయవుడు. వాడికి అవయవాలు లేవు, లోపల ఉన్నాడు వాడు. వాడికి ఏం ఫారం లేదు, నేమ్ లేదు, వాడికి ఏమీ రూపం లేదు, నామం లేదు, అవయవాలు కూడా లేవు. అవయవాలు లేకపోయినా చూడగలడటండి, నడవగలడటండి, కళ్ళు లేకుండా చూస్తాడటండి వాడు. వాడు కళ్ళు లేకుండా చూస్తాడటండి, మనం కళ్ళు పెట్టుకుని ఆయన చూడలేకపోతున్నాం. వాడు కళ్ళు లేకుండా మనం చూస్తున్నాడు, మన కళ్ళు ఉన్నాయి కానీ ఆయన చూడలేకపోతున్నాం. వాడిని చూసిన వాడు జ్ఞాని, వాడే జ్ఞాని. అంటే గురువు అంటే ఒక శరీరం కాదు, గురువుని ఒక శరీరం మాత్రమే, శరీరం ఒక శరీరానికి పరిమితం చేయక్కర్లేదు. గురువు గురువు అంటే ఒక శరీరం మాత్రమే కాదు. అంటే గురువుతోడు సంబంధం, వాడి శరీరం పోయిన తర్వాత కూడా గురువుతోడు సంబంధం నీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మన శరీరం మరణించాక బంధువులతోటి, స్నేహితులతోటి, పరిసరాలతోటి తెగిపోతుంది, సంబంధం తెగిపోతుంది. మనకి లోపల ఆ మూల తలంపులోంచి మనసు వచ్చింది, మనస్సులోంచి దేహం వచ్చింది, దేహంలోంచి లోకం వచ్చింది, లోకాన్ని బట్టి దేవుడు. అదే నీకు మోక్షం కావాలంటే భగవాన్ ఏం చెప్పారంటే వచ్చిన దారిని వెళ్ళిపోవని వాళ్ళు. వచ్చిన దారిని వెళితే మీరు ఇంటికి ఎలాగ వెళ్ళిపోతారు? ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని ఆ మూల తలంపులోకి వెళ్ళిపోతే మీరు నిజమైన ఇంటికి వెళ్ళిపోతారని. ఆ నేనున్న తలంపు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతే నిజమైన ఇంటికి వెళ్తారు, నిజమైన ఇల్లే మోక్షం. ఇక్కడికి అందరికీ మరణం అంటే ఇంటికి భయం వేస్తుందంటే నీకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. మరణ భయం చాలా ఎక్కువ ప్రతి వాడికి. కారణం చెప్పండి మీరు, మరణం అంటే ఇంటికి భయం వేస్తుందంటే చనిపోయిన తర్వాత మనం అందరం ఉండమనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత మనం అందరం ఉండమనుకుంటున్నాం. మనందరికీ ఉండాలన్నది, మనందరికీ, మన ఎవరికీ చనిపోవటం మనకి ఇష్టం లేదు, మనందరికీ ఉండాలన్నది. అంటే శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, కానీ ఉండము అనే తలంపు ఉంది, దానివల్ల భయం వస్తాం. ఆ దేవుడేంటే ఉండటం, దేవుడు మనందరికీ ఉండాలని ఉందా లేదా? ఉండాలని ఉంది. ఆ ఉండ ఈ లోపల వస్తువు సద్వస్తువుకి చావు లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. దేహం ఉన్నప్పుడు ఉంటుంది, దేహం లేనప్పుడు ఉంటుంది, లోకం కనిపించినప్పుడు ఉంటుంది, లోకం కనిపించకపోయినా ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది, అది దాని ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అదే మనమై ఉన్నాం, అంతేగా మనకి ఎప్పుడూ ఉండాలని ఉంటుంది. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఇది లోపల ఎప్పుడు మన దేహం ఉన్నా మన దేహం లేకపోయినా ఉండే వస్తువు ఒకటి ఉంది, అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు దేహం మరణించినప్పుడు మనకు దుఃఖం రాదు. ఇంచేత దేహం పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి అనుభవం వచ్చినప్పుడు మరణం కూడా మనం ఏం ముట్టుకోదు. వాడే అమృతుడు, ఆయనే మన మృత్యువు జయించాడు అంటాం, వాడే మహాజ్ఞానం. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదనే సమస్య కాదు. రమణ మహర్షి గారి పురాణాలను కోట్ చేసి అలవాటు ఆయనకి లేదు అసలు, ఆయన పైగా ఆయన శాస్త్రాలు కూడా చదవలేదు, ఆయన ఎక్స్పీరియన్స్లో తీసి చెప్తాడు మనకి. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగారు ఒకరిని, అంటే ఆయన అన్నాడు నువ్వు ఉన్నావా అన్నాడు. నేను ఉన్నాను అన్నాడు. నువ్వుంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు అన్నాడు. ఉంటే ఆయన ఉన్నాడు, ఈ దొంగ నేను ఉంటే ఆయన ఉన్నాడు, ఈ దొంగ నేను లేకపోతే ఆయన లేడు. పైగా ఇంకొక భక్తుడు అడిగాడు, దేవుడు నాకు తెలుసుకోవాలని ఉందన్నాడు. ఆయన ఎప్పుడైనా వచ్చి నేను అడిగాడో నన్ను తెలుసుకోమని అన్నాడు. పాప ఆయన ఎప్పుడు నేను అడగలేదని అన్నాడు. ఆయన కూడా నీకెంత కూరుకో అన్నాడు. ఆయన ఎప్పుడైనా నేను వచ్చి నన్ను తెలుసుకోవాలని అడిగితే ఆయన తెలుసుకోవచ్చు, నేను ఎప్పుడైనా అడిగాడని నన్ను తెలుసుకోమని అడగలేదు, మరి నీకెందుకు ఆయన కూడా ఇంకా. అంటే దీని అర్థం ఏంటంటే మానవుడికి ఎవరికి దేవుడు అక్కర్లేదు, కావాల్సింది హ్యాపీనెస్ అని. కావాల్సింది హ్యాపీనెస్, కావాల్సింది పీస్, కావాల్సింది బ్లిస్, వాడికి అది కావాలి. ఇది కావాలి కాబట్టి ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయని అనుకుంటున్నాడు కాదు వాడు, దేవుడు కావాలంటున్నాడు. రమణ మహర్షి గారు మోక్షానికి ఇక్కడే నిర్వచనం చెప్పారు, మీరు మోక్షం రావడానికి మీ శరీరం మరణించే వరకు మీరు ఆగక్కర్లేదు. ఇక్కడ అద్భుతమైన నిర్వచనం, డెఫినేషన్ ఇది. ఇప్పుడు మనందరం గార్డెన్ ఇద్దరులో ఉన్నాం, బాడీలెస్, మైండ్లెస్ అండ్ వరల్డ్లెస్. మీ గార్డెన్ ఇద్దరిలో దేహం గొడవ లేదు, లోకం గొడవ అసలే లేదు, దేవుడు ఉన్నాడు లేదు అసలు సమస్య లేదు. నాస్తికులు ఆస్తికులు అందరూ సమాన, అందరూ రామభక్తులు, కృష్ణ భక్తులు, శివభక్తులు, గార్డెన్ ఇద్దరిలో గార్డెన్ ఇద్దరిలో సమానం, శ్మశానంలో సమానం. బరీల్ గ్రౌండ్లో అంత ఉన్నదంతా శోషలేదు. గార్డెన్ ఇద్దరిలో అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు, కానీ మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలియటం లేదు. పైగా సుఖంగా ఉన్నారు కానీ సుఖంగా ఉన్నారని మీకు తెలియటం లేదు. ఉన్నారు, గార్డెన్ ఇద్దరిలో ఉన్నారు, సుఖంగా ఉన్నారు. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం, జాగ్రత్త అవస్థలో మనం అందరం ఉన్నాం, ఉన్నామని తెలుస్తాం, కానీ సుఖంగా లేరు, ఎవరో సుఖంగా లేరు. ఒక అగు ఆ హృదయంలోని నిజాన్ని ఎవడైతే సాక్షాత్కారం చేసుకున్నాడో వాడు అక్కడే సుఖి, సృష్టిలో లోకంలో వాడు అక్కడే సుఖి. ఎంచేత వాడు ఒక్కడే ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు, ఈశ్వర భావం నాడు ఒక్కడే పొందుతాడు. ఈ ప్రపంచంలో జ్ఞాని ఒక్కడ మాత్రమే సుఖి. ఈ సంతోషం లేరు, సుఖం లేరు. ఈ గంటలో సుఖం ఉండొచ్చు, మళ్ళీ ఏదో డిప్రెషన్ వస్తుంది. గాఢ నిద్రలో మనం సుఖంగా ఉన్నాం, కానీ ఎరుక లేదు, ఉన్నామని తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, గాఢ నిద్రలో సుఖం ఉంది. సుఖం ఉన్న చోట ఎరుక లేదు, ఎరుకున్న చోట సుఖము లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక సైమల్టేనియస్గా ఒకేసారి నీకు అనుభవంలోకి వస్తే అదే లిబరేషన్. ఆ స్థితి నువ్వు పొందినప్పుడు మరణానంతర జీవితంలో నీకు అసలు ప్రయాణమే ఉండదు. నువ్వు అంతటా నిండి ఉంటావు, నువ్వు లేని చోటు అంటూ ఉండదు. మానవుడికి ఒకటి మీరు గుర్తుపెట్టుకుని, ప్రతి స్టేజ్లోనే శాంతి కావాలి. ముసలితనంలో శాంతి కావాలి, వయసులో ఉన్నప్పుడు శాంతి కావాలి, బాల్యంలో ఉన్నప్పుడు శాంతి కావాలి. మాకు ముసలితనం వచ్చేసిందంటే మాకు శాంతి అక్కర్లేదని ఎవడన్నా చెప్తారండి? బాధ్యతను విడిచిపెట్టేసిన తర్వాత కూడా శాంతి ఉండాలి. ప్రతి స్టేజ్లో వాడి బాల్య దశ మొదలు వృద్ధాప్యం వరకు వాడికి ప్రతి స్టేజ్లో కూడా వాడికి శాంతి అవసరమే. కొంతమంది బాగా ఓల్డ్ పీపుల్ కూడా అంటూ ఉంటారు, మమ్మల్ని శాంతిగా బతకనే ఉండాలి. ఇంకా ఆ స్టేజ్లో కూడా రేపు శరీరం విడిచిపెట్టేవాడు కూడా వాడికి కూడా శాంతి అవసరమే. ప్రతి స్టేజ్లో కూడా శాంతి అవసరమే. మనం హృదయంలో శాంతిని కాపాడుకుంటే ప్రారంభాలను తేలిగ్గా భరించవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనకు లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటాయి. మానవుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్లే వరకు ఎవడ జీవితం యూనిఫారంగా వెళ్ళదు. ప్రతి శరీరానికి ప్రారంభం ఉంటుంది. లోపల చైతన్యానికి ప్రారంభం ఏమీ లేదు, కానీ ప్రతి శరీరానికి ప్రారంభం ఉంటుంది. లోపల శాంతిని కాపాడుకుంటే ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నా, ప్రారంభం మీకు ప్రతికూలంగా ఉన్నా, రోజులు సుఖంగా వెళ్ళిపోతుంది. నీ దేహ ప్రారంభం ఎలా ఉన్నా, అంటే పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, లోపల శాంతిని కాపాడుకోవటం వల్ల కొత్త వాసనలు రావు, కొత్త సంస్కారాలు రావు. పాత వాసనలు ఉంటే, పాత సంస్కారాలు ఉంటే డస్ట్ అంతా పోతుంది. ఇది జీవిత సూత్రం. కొంతమంది సక్సెస్లోనే ఫెయిల్యూర్లోనే సమానంగా ఉంటారు. ఈ దేహ ప్రారంభాన్ని బట్టి ఏదో వృత్తిలో ఉంటావు నువ్వు, అది దేహానికే పరిమితం. ఆ వృత్తి అనేది పొట్టండు కాబట్టి ఏదో వృత్తిలో ఉంటావు, దానికి ఇబ్బంది లేదు. కానీ నువ్వు అహం వృత్తిలోంచి బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా శాంతిని మటుకు పాడు చేసుకోవద్దు. శాంతిని కాపాడుకుంటున్నారనుకోండి, మీలో ఉన్న లోపాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పునర్జన్మ కారణాలు ఉన్నాయనుకోండి, అవి కూడా కాలి బూడిదైపోతాయి. ఆ శాంతి డిస్ట్రాయర్ ఆఫ్ ఆల్ సింగ్స్, ఆల్ డిఫెక్ట్స్, ఆల్ మైనస్ పాయింట్స్. ఆ శాంతికే నేను సాధు సాంగత్యం చేయమంటున్నాం. నీలో శాంతి ఉంటే ఇతరులకు ఇవ్వగలవు శాంతి, నీలో సుఖం ఉంటే నువ్వు ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలవు. గురువుతో అనుబంధం, గురువు అంటే దేహం కాదు, గురువు అంటే చైతన్యము, గురువు అంటే ఆత్మ, గురువు అంటే బ్రహ్మము, గురువు అంటే సత్యము. గురువు అంటే కేవలం రూపానికి నామానికి పరిమితం చేయక్కర్లేదు గురువుని. అంటే శరీరం మరణించినప్పుడు మనకు బంధువులతోటి, స్నేహితులతోటి, విరోధులతోటి, పరిసరాలతోటి, అన్నిటితోటి సంబంధాలు తెగిపోతాయి. కానీ గురువుతో మనకి సంబంధం నీకు తెగదు. గురువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు జన్మజన్మలకి. గురువు అడ్రస్ నీకు తెలియకపోయినా నీ అడ్రస్ గురువుకి తెలుస్తూనే ఉంటుంది. అంటే ఎక్కడో తనంతరవాణి చేసే వరకు, ఆ రియలైజేషన్ వచ్చే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. నీకు కూడా వస్తాడు, నిన్ను ఆకర్షించుకుంటాడు, ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు. నీకు ఆ రియలైజేషన్ వచ్చే వరకు నేను టీచ్ చేస్తూ ఉంటాడు. నీ మనసులో వంకరులు అంటే ఆ నిర్వాహం చేస్తాడు. నీ మనసులో ఏమైనా వంకరలు ఉన్నాయనుకో, వంకరులను ఆ వంకరలు ఉన్నాయని విమర్శించడు గురువు, ఆ వంకరను చేస్తాడు వాడు గురువు. అయితే గురువుతో సంబంధం నీకు రియలైజేషన్ వచ్చే వరకు గురువుతో సంబంధం ఉంటూనే ఉంటుంది. అంటే గురువుతోటి, ఈశ్వరుడితోటి మానసికమైన అనుబంధం నువ్వు విడిచిపెట్టద్దు. మెంటల్ కాంటాక్ట్ అలా పెంచుకోను. కొంతమంది సూది చేసి పని చేస్తారు, కానీ దారం చేసి పని చేయరు. ఎక్కడికప్పుడు గుచ్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళని లిటిగెన్స్ అనేది అంటూ ఉంటారు. కొంతమందికి ఎవరికైనా ఇద్దరికి అభిప్రాయాలు ఉంటే అర్థం చేసుకుని అది సరి చేయటానికి చూస్తారట. వాళ్ళు కూడా ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతారట. అది బైబిల్లో చెప్తాడు. కొండ మీద ప్రసంగంలో సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. బైబిల్లో ఏమని చెప్పాడంటే, నువ్వు ఇద్దరికి ఏదైనా అభిప్రాయాలు ఉన్నప్పుడు, డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ అవగాహనకు నువ్వు కృషి చేస్తే, వాళ్ళ అభిప్రాయాలు పెంచకుండా, వాళ్ళని దూరం మానసికంగా దూరం చేయకుండా, వాళ్ళు ఎక్కడైతే డిఫర్ అవుతున్నారో వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు చేయగలిగితే అప్పుడు కూడా నువ్వు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. నువ్వు స్వర్గరాజ్యానికి నీ ఆధిపత్యం చేస్తాడు. అది కూడా నీ సాధనలో ఒక భాగం. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం. హైయెస్ట్ రియలైజేషన్ ఇక్కడే ఉంది. స్టేట్ ఆఫ్ హైయెస్ట్ రియలైజేషన్. మౌనం అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ మహిమలు, ఈ గొప్పలు, తక్కువలు, ఎక్కువలు. మా దేవుని చూశాము, రాముడు చూశాం, కృష్ణుని చూశాం. రాముడు మాకు వరం ఇచ్చాడు, కృష్ణుడు మాకు వరం ఇచ్చాడు. రాముడితో మాట్లాడాం, కృష్ణుడితో మాట్లాడి ఇవన్నీ చెప్తారు. ధ్యాన బలములు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఆ ట్రూత్ రియలైజేషన్కి ముందు ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ రెండో పక్షం. హైయెస్ట్ రియలైజేషన్ ఇక్కడే ఉంది. స్టేట్ ఆఫ్ హైయెస్ట్ రియలైజేషన్. మిగతా నాకు దేవుడు దర్శించాడు, నాకు దేవుడు చూశాను అనేది కనిపించాడు, ఆయన నాకేదో మాట్లాడాలి, నిజం ఉండొచ్చు, అన్ని వ్యవహారక సత్యాలే. అన్ని కూడా ఈ రియలైజేషన్ తోటి పోల్చుకుంటే అది సెకండరీ. తర్వాత ఇంకోటి, మనం రాముణ్ణి ఆరాధిస్తాం, రాముణ్ణి నిరంతరం స్మరించుకుంటున్నాం అనుకోండి, ఆ రాముడి గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. అలాగే రావణాసుడిని అస్తమానం తలపెట్టుకుంటున్నాం అనుకోండి, ఆ రావణాసుడి గుణాలన్నీ వచ్చేస్తాయి. సత్పురుషుడు నిరంతరం కాన్స్టాంట్గా సత్పురుషుని రిమెంబరెన్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ సౌహృదయం మనకు వచ్చేస్తుంది. అలాగే పరమాత్మ నిరంతరము ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మనస్సు అహంకారం, మనస్సు దాని అంతది కిందకి జారిపోతుంది. కురుపు తగ్గిపోయిన తర్వాత తెచ్చే విధంగా అయితే రాలిపోతుందో, నిరంతరము పరమాత్మను రిమెంబరెన్స్లో, అలాగే గాడ్ని ఎప్పుడు రిమెంబరెన్స్లో ఉంచుకోవటం వల్ల లోపల మనకి ఈగో సెన్స్, ఆ ఈగో సెన్స్లో నుంచి వచ్చే యాక్టివిటీ అన్నీ రాలిపో, మనకు తెలియకుండా అన్నీ రాలిపోతాయి. ప్రత్యేకంగా పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. ఏంటి ఈ మనసు గారు ఏమయ్యారు, ఈ మనసు గారు మనల్ని చాలా కాలం పీడించారు, చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా దుఃఖం పెట్టారు. ఈ అహంకారం చూడు అనేది జన్మ నుంచి బాధపడుతున్నాం, వీళ్ళు ఎప్పుడు జారిపోయారు మనకు తెలియటం లేదంటే అప్పుడే మనకు మోక్షం వచ్చేసింది, మీకు ఎప్పుడూ వస్తున్నాను అనుకున్నా. రిమెంబరెన్స్, గాడ్ రిమెంబరెన్స్లో అంత అంత శక్తివంతమైంది. అంటే మీరు నిరంతరము గాడ్ని ధ్యానించడం వల్ల, ఆ నామాన్ని మీరు జపించడం వల్ల మీరు తెలియకుండా మీరు పరమ పవిత్రులు అవుతారు. అంటే మీకు ఎప్పుడు తత్వం తెలుస్తుందంటే, ఎప్పుడు నీకు చిత్తం శుద్ధి అయినప్పుడు, మనస్సు శుద్ధి అయినప్పుడు, ఆ లోపలికి ఆ మోక్షం అనే హృదయంలోకి, అంటే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆయన నివాసంలోకి వెళ్ళటానికి చిత్తశుద్ధి అనే గేట్లోంచే వెళ్ళాలి. ఈ ప్రపంచంలో సంపద అంతా మనం ఎక్వైరీ చేసామనుకోండి, వరల్డ్లో ఎంతైతే వెళ్తుందో అంత ఎక్వైరీ చేసామనుకోండి, చిత్తశుద్ధి లేదనుకోండి, ఒకటి లేని సున్నాలు. మనం చేసే ప్రయత్నాలు, మన శ్రవణాలు, మన మననాలు, ఈ లేకపోతే ధ్యానం చేయటం, జపాలు, ఇవన్నీ కూడా ఎందుకు మనం చేస్తామంటే చిత్తశుద్ధి కోసం. ఎప్పుడు వాడు బాధలో, వాడి బాధల్లో వాడు ఉంటున్నాడు అనుకోండి, ఎప్పుడు వాడి ఇబ్బందుల్లో వాడే ఉంటున్నాడు అనుకోండి, వాడి దేవుణ్ణి ఎలా స్మరిస్తాడు? దేవుణ్ణి స్మరించడానికి అవకాశం లేదు. కానీ ఇంకోటి, దేవుణ్ణి స్మరించడం వల్ల రిగ్రెట్స్ తగ్గుతాయి, అడుగు ఆ డొమెస్టిక్ డిఫికల్టీస్ పలకబడతాయి, గాడ్ని రిమెంబరెన్స్ తర్వాత వాడిని గైడెన్స్ వస్తుంది. ఆ డిఫికల్టీస్ నుంచి ఎలా బయటపడాలో, లోపల నుంచి కంట్రోలర్ లోపల ఉన్నాడు కదా, గాడ్ లోపలే ఉన్నాడు, అక్కడి నుంచి గైడెన్స్ వస్తుంది. ఇటువంటి మంది ఎప్పుడు చూసినా ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ అంటారు. గాంధీ గారు అంత బిజీగా ఉండి ఆయన ఎప్పుడు భగవద్గీత చదవటం మానలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా భగవద్గీత చదువుతున్నారంటే, భగవద్గీత చదవడానికి నాకు టైం ఎక్కడ ఉందంటారు, టైం మేనేజ్మెంట్ చేత కాక అడిగి. గాంధీ గారి కంటే బిజీ కాదు కదా మనం, గాంధీ గారి కంటే పెద్ద సెల్ఫ్లెస్ వర్క్ మనం ఏం, ఏ వర్క్ ఏం చేసి ఆయనకంటే ఎక్కువ మనం ఏం పని చేయలేదు. అంటే మనకి టైం మేనేజ్మెంట్ చేత కాదు. గాంధీ గారు ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక అధ్యాయం భగవద్గీతలో చదివిపోవడాలి. ఏమండి, అసలు మనకు లోపల శ్రద్ధ ఉండాలి, కానీ జ్ఞానం వచ్చేస్తుంది. ఏదో వంపులు పెట్టుకుంటాం, మాకు టైం లేదు, మాకు టైం లేదు, మాకు టైం లేదని. గాంధీ గారు నిజంగా బిజీగా ఉన్నారనుకోండి, ఒక రోజుని ఆయన పూర్వం ఈ పండు పొడక పెట్టి పళ్ళు తొంకినప్పుడు చదవలసిన అధ్యాయం చదువుకునేవాడు, చదివేసుకునేవాడు. ఈ పళ్ళు తొంకిన టైంలు, టైం మేనేజ్మెంట్ అంటే అది. ఇప్పుడు సైలెన్స్ పరిపూర్ణమైన ఉపదేశం. నీకు అర్థం చేసుకునే శక్తి ఉండొచ్చు లేకపోవచ్చు, ఎంతో పురోగమించిన వాడు కానీ ఆ సైలెన్స్ని పట్టుకోలేడు. ఎవాల్వ్డ్ సోల్, ఎవాల్వ్డ్ సోల్ కానీ ఆ సైలెన్స్ మౌనంలోంచి వచ్చే శక్తిని వాడు పట్టుకోలేడు. అందుకే వాడు మాట చెప్తున్నారు, లేదా మాటలతో పని లేదు అంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే పవిత్రుల, పరమ పవిత్రులు, ఎవాల్వ్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్, ఈ ప్రకృతిని దాటిన వాళ్ళు, నేచర్ని దాటిన వాళ్ళు, ఈ గుణాలని, పంచభూతాలని, తర్వాత ఈ అవస్థలని, అవస్థలని అన్నింటినీ దాటినవాడు, ఈ మాయ సంబంధం తెంచుకున్నవాడు, మాయతో అనుబంధం తెంచుకున్నవాడు, అజ్ఞానంతో అనుభవం ఎవరైతే తెంచుకున్నాడో వాడి గురించి ఇక్కడ చెబుతున్నాడండి. ఎవరు రమణాచార్యుడు చెబుతున్నాడు, అరుణాచార్య రమణుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే ఈ విగ్రహాలు, మనం విగ్రహాలను పూజిస్తాం కదా, అవి చేయకూడదని చెప్పటం లేదా. ఈ విగ్రహాలు, ఈ నదులు ములగటాలు, ఈ తీర్థ స్నానాలు, ఇవన్నీ కూడా పరమ పవిత్రుడు చూపుతోడు సరే కాదు. యానీ సెకండరీ, ఒక రియలైజర్ సోళ్ళు, ఒక ట్రూత్ సోళ్ళు, ఒక పెర్ఫెక్ట్ సోళ్ళు, వాడు గ్లాన్స్ సరిపోతున్నాయి అని ప్యూరిఫై అవ్వటానికి. నీ విగ్రహాన్ని ఆరాధిస్తావు, ఎంతో కొంత పవిత్రుడు అవుతావు, కానీ ఎంతకంటే కూడా రియలైజర్ సోల్ యొక్క లుక్స్ నేను ఎంత పరమ పవిత్రంగా చేస్తాయి. ఎంతకంటే అది శక్తివంతమైనది, బలీయమైనది. నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని చీలుస్తుంది అది. ఇంజక్షన్ చేసినట్టు వ్యాధిని ట్యాబ్లెట్ చేయలేదు, ట్యాబ్లెట్ కూడా పనిచేస్తుంది. ఒక మహర్షి యొక్క, ఒక మహాత్ముడి యొక్క, ఒక మహానుభావుడి యొక్క సత్యసాక్షాత్కారం పొందిన వాడి యొక్క చూపు ముందు ఎన్ని సమానం కాదు అని చేత ఆ పరిశుద్ధుడి యొక్క చూపు నేను పరమ పవిత్రంగా చేస్తుంది. ఇది గోల్ జ్ఞానం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం, సత్యజ్ఞానం. మనస్సు అణిగిన చోట సత్యజ్ఞానం వస్తున్నట్టుని మనస్సు ఎక్వైర్ చేసి ఇది నిత్యాజ్ఞానం అంటాడు. అంతే ప్రహ్లాదుడు చెప్తాడు, చదువు వలను చదువు వలను చదువు వలను చదువు వలను సాగుల్లే నేను చదువు చదువు వలడా. అంటే మనం చదువుకునే చదువులన్నీ పొట్ట ఎంతనేదో, ఆ చదువులు అంతేనేదో, మన పొట్ట వెళ్ళిపోతుంది ఈ చదువుల వల్ల. కానీ ఈ చదువుల వల్ల చావులేని స్థితి రాదు. ఆచార్యుడు చెప్తున్నాడు, ఆ చావులేని స్థితి నీకు ఎలాగొస్తుందంటే వాళ్ళను చూడటం వల్ల నువ్వు ప్రభావితం, వాళ్ళు దర్శించడం వల్ల నువ్వు ప్రభావితం అవుతావు. ఏంటి, వాళ్ళేదో తెలుసుకున్నారు, అది మనం కూడా తెలుసుకోవాలి. వాళ్ళేదో పొందారు, మనం కూడా పొందాలి. ఆ లోపల నుంచి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆస్పిరేషన్ నీకు వస్తుంది. ఇదే దర్శించినంత మాత్రం చేద్దాం, వాడు నీతో పోయి మాట్లాడక్కర్లేదు, దర్శించినంత మాత్రం చేద్దాం. గౌతమ బుద్ధుడి టీచింగ్తో సంబంధం లేకుండా ఆయన ముఖాన తీసి ఒక 100 మంది రియలైజర్ సోకర్స్ అయ్యారు. ఆ ముఖంలో ఉన్న ప్రసన్నత, ఆ గంభీరత, ఆ సమగ్రత, ఆ బ్యాలెన్స్డ్ బ్రెయిన్, అది అగ్నివయ్యా. వాళ్ళు అగ్నిహోత్రం వాళ్ళు. అంటే వాళ్ళ జ్ఞానాగ్ని ఏం చేస్తుందంటే మీలో ఉన్న నీలోని అజ్ఞానానికి నిప్పు పెడుతుంది. వాడు దర్శించే మాత్రం చేత నీలోని అజ్ఞానానికి నిప్పు పెడుతుంది. అజ్ఞానం, అజ్ఞానం కాలటానికి చాలా టైం పట్టొచ్చు. ముందు కాలటం ప్రారంభమవుతున్నారు మహాత్ముల దర్శనం వల్ల. ఏం టీచింగ్ చూడండి, మహాత్ముల సత్సంగం వల్ల అది అక్కడ మానసిక వాతావరణమే డిఫరెంట్గా ఉంటుంది. అది డిఫరెంట్, అది ఎలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ సన్నిధానం వేరు, వాళ్ళ దగ్గర పనిచేసే వైబ్రేషన్స్ వేరు, వాళ్ళ కళల్లో శాంతి తాండవాడుతూ ఉంటుంది, కాంతి తాండవాడుతూ ఉంటుంది. వారి గురించి ఆయన సంతృప్తి పట్టడం లేదు చెబుతున్నారు, కానీ ఏదో మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనిపిస్తుంది మా మహర్షి గారికి. వారు చెప్తున్నారు హోలీ కంపెనీ గురించి, ఎవరు మహర్షి గారు చెప్తున్నారు, కానీ వినేవాళ్ళకి మనం న్యాయం చేయటం లేదని అనిపిస్తుంది మంచిది పొడిగిస్తున్నాడు. వారి సమక్షంలో మీరు సాధన చేసినా మీరు చెయ్యకపోయినా, ఎఫర్ట్ చేసినా ఎఫర్ట్ చేయకపోయినా, వారి సమక్షంలో మీ వాసనలు అణుగుతాయి, మీ టెండెన్సీస్ అన్నీ అణిగిపోతాయి. మీ వాసనలు వారి సమక్షంలో అణిగిపోతాయి, అది నిశ్చలం అవుతుంది, నిర్మలం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు అణిగిందో మీకు సమాధి స్థితి కలుగుతుంది. వారి ప్రెజెన్స్ అటువంటిది, వారి కంపెనీ అటువంటి, హోలీ కంపెనీ అటువంటిది. అందుకే ఐన్స్టైన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఫిజిస్ట్, ఆయన చెప్తాడు సత్పురుషులు సహవాసం కోసం అవసరమైతే భూమి అంచిదాకా ప్రయాణం చేయి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్తున్నాం. రమణ మహర్షి గారు ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒత్తి చేతులతోటి బయటకు వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఎవరు ఒత్తి చేతులతోటి బయటకు వెళ్ళరు. అంటే నీకు సరైన డైరెక్షన్ వస్తుంది, నిజమైన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగటమే కాదు, హృదయంలో ఉన్న వస్తువు గురించి టీచ్ చేయటమే కాదు అతని జ్ఞాని. అది అనుభవానికి వచ్చే వరకు నేను వెంటాడు తగ్గట్టు. నిజమైన గురువు మాటలు చెప్పి విడిచిపెట్టడు, నేను అనుగ్రహిస్తూ ఉంటాడు. టీచింగ్ ఒకటే కాదు, గొడవ పక్క నేను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ లోయల్లోకి, హృదయంలోకి, లోయల్లోకి వెళ్ళే వరకు నేను వెంటాడుతూనే ఉంటాడు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఏ విధంగా అయితే బయటకు రాదు. ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడు, ఇవి ఎవడైతే ఈశ్వరు అనుగ్రహంలోకి వచ్చాడో వాడు కరింపబడతాడు, కానీ వాడు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఒక గురువు సమక్షంలో ఆ శాంతికి తాలూకు రుచి నీకు తెలుస్తుంది. దాని రవ్వంతా, ఆ ముళ్ళంతా, ఆ చింతాకంతా నువ్వు కొంత ప్రాక్టీస్ చేస్తే నీ సొంతం అయిపోతుంది. అంచేత నీకు మోక్షం కావాలంటే శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే నీ ముక్తి స్థితిని, ఆ మోక్షానుభవాన్ని గురువు తీసుకొస్తాడు. ఈ శరీరం శవం అవ్వకముందే ఆ లోపల నీకు ఆ జీవన ముక్తి స్థితి లోపల ఉన్న ముక్తిని చూశారా, ముక్తి నీకు అనుభవికి విద్యం చేస్తాడు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం
రాముడి శరీరం ఇప్పుడు లేదు. రాముడి యొక్క నామాన్ని ధ్యానించి స్మరించి అనేక నుండి యోగ్యులయ్యారు, అర్హులయ్యారు, పరమార్థాన్ని పొందారు. ఇక నామాన్ని స్మరించు త్యాగరాజు వాళ్ళు అలా పొందిన వాళ్ళే.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం
దీన్నే నామ సిద్ధాంతం అంటారు. ఇది కూడా ఒక సిద్ధాంతమే. నామాన్ని పట్టుకుని తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. గాంధీ గారు అనేవారు ఆత్మారాముని పొందటానికి దశరథ కుమారుడు రాముని నేను సపోర్ట్గా పెట్టుకున్నాను, ఐడియల్గా పెట్టుకున్నానని. కానీ పొందటం ఆత్మారాముని పొందాలి. ఆ రాముని పొందటానికి ఈ రాముణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఈ రాముని ధ్యానం చేయటం వల్ల కళ్యాణ గుణాలన్నీ మనకు వస్తాయి. ఏది స్మరిస్తే అదే మనం అవుతాం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం
ఒక్క మంచి గుణాన్ని మనం సంపాదిస్తే మిగతా మంచి గుణాలను సంపాదించక్కర్లేదు, అయ్యి వచ్చేస్తుంది. కష్టపడి ఒక్క హోలీ ఒక గ్రేట్ క్వాలిటీ, ఒక గుడ్ క్వాలిటీ మనం సంపాదించామనుకోండి, మిగతా అన్ని గుణాలు అన్ని అదే దాని వెనకాల ఒక్క గుణాలను సంపాదిస్తే మిగతా మంచి గుణాలను ఆ గుణం తీసుకొచ్చేస్తుంది. మొట్టమొదటి గుణం సంపాదించడమే కష్టం. ఈ మధ్యన ఒక అమ్మగారు అన్నారు, రాముడు ఒక మహారాజు కుమారుడు, ఇంకో మహారాజు కల్లుడు, స్వయంగా లక్ష్మీదేవికి భర్త, ఆయన వినయంగా ఉన్నాడండి, నాకు వినయం రావటం లేదంటే. భగవంతుడు కూడా మీకు కొన్ని శక్తులు ఇస్తాడు రియలైజేషన్ ఇచ్చే ముందు. ఆ శక్తులు మీరు ఇముడ్చుకోవాలి. ఇముడ్చుకోలేరనుకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ప్రశ్న అడిగారు, రాముడికి జ్ఞానం ఉందా అని. రాముడికి జ్ఞానం ఉందా అని. రామా 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 అనుకుంటే మనకే జ్ఞానం వచ్చేస్తాంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు అయ్యా అన్నాడు. ఇలా రామా రామా అనుకుంటా అంటే అనుకునే వాళ్ళకే జ్ఞానం వస్తాంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు. కొంతమంది ఇతరులు పలకరిస్తేనే కానీ ముందు మనం పలకరించాం. మరి ముందు మనం మాట్లాడితే మన గర్వానికి ఏదైనా భంగం వస్తుంది. మనం గర్వం ఉన్నవాడికి ఎలాగైనా ఏదో రోజున గర్వభంగం తప్పదు. గర్వం లేని వాడికి గర్వభంగం ఉండదు అనుకోండి, గర్వం ఉన్నవాడికి గర్వభంగం తప్పదు. కానీ కొంతమంది మనం ఎరుగున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కనిపించిన ముందు మనం మాట్లాడడం గట్టిసరిగా ఉంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడతాం. ఏం చేయాలి, ముందు మనం మాట్లాడేస్తే మన అహంకారాన్ని గాయం కలుగుతుంది. మనం రాముడు అలా కాదు, ఎవరైనా ఎదురేస్తే ముందు ఆయన దారి ఇచ్చేవాడు, ముందు ఆయన మాట్లాడేవాడు, ముందు ఆయనే పలకరించేవాడు. మనం ముందు పలకరించడం గట్టిసరిగా ఉంటాం. ఇంకా మన హృదయంలో నిండుతనం లేదు, ఆ కంప్లీట్నెస్ మన హృదయంలో లేదు. ఆయన ముందు పలకరించేవాడు, దారిలో ఎవడైనా ఉద్దేశిస్తే ముందు ఆయన పక్కన తప్పుకునేవాడు. ఆయన చక్రవర్తి అయినప్పటికీ శ్రవణం చేయటం కూడా జ్ఞాన సముపార్జనలో ఒక భాగం. ఇల్లు కట్టాలనుకోండి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, అన్నీ కావాలి కదా. అలా జ్ఞాన సముపార్జనకి ఆత్మజ్ఞాన ఆత్మానుభవం పొందటం కోసం ఆత్మ గురించి శ్రవణం, విసుగు విసుగు విసుగు, అలాగే విసుగు లేకుండా వినాలి వినాలి వినాలి, విసుగు లేకుండా వినాలి. అలా శ్రవణం చేసి శ్రవణం చేసి మీకు ఇందులో నచ్చిన వాక్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఇంటికి వెళ్ళిపోయి ధ్యానం చేయాలి వాక్యం మీద. మీరు వెంకటేశ్వర స్వామి ఎలా ధ్యానం చేస్తున్నారో, మీరు విన్న వాక్యాల మీద, మీ హృదయానికి హత్తుకున్న వాక్యాల మీద, ఈ వాక్యాల మీద ధ్యానం చేస్తే మన డే టు డే లైఫ్కి మనకు బాగా ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి వాక్యాల మీద ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. వాక్యం మీద ధ్యానం చేయాలి. వాక్యం కూడా దేవుడితో సమానం. శ్రవణం చెయ్యాలి, ఇంటికి వెళ్ళి వాక్యం మీద ధ్యానం చేయాలి. ధ్యానం చేయగా చేయగా మీరు విన్న వాక్యం ఈ తలకాయలోంచి హృదయంలోకి వస్తుంది. మీరు ధ్యానం చేయగా చేయగా మీ శిరస్సులో ఉన్నదే మీ ఎక్కడికి వస్తుంది? హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వచ్చాక ఆ వాక్యానికి తాలూకు అర్థం, ఆ వాక్యం తాలూకు ఎస్సెన్స్ మీకు సొంతం అవుతుంది. అది మీకు జ్ఞానాన్ని పట్టిస్తుంది. అయితే పూజకి తలకాయకి పెద్ద పని చేయక్క పని చెప్పక్కర్లేదు. శ్రవణం చేసినప్పుడు మీ తలకాయకి కూడా ఎంతో కొంత పని చెబుతూ ఉండాలి. ఇది కూడా జ్ఞాన యజ్ఞమే. ఇక్కడ మనం మాట్లాడుకున్నది కూడా జ్ఞాన యజ్ఞమే.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
ఒక రామచంద్రమూర్తిని ఒక్కడనే మర్యాద దేవుడు అని పిలుస్తారు. ఈయన ఒక్కడే మర్యాద దేవుడు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మీరు రాముడనే రేవులోంచి దిగినా పర్లేదు, కృష్ణుడనే రేవులోంచి దిగినా పర్లేదు, శివుడనే రేవులోంచి దిగినా పర్లేదు, జ్ఞానగంగరి మట్టికి పొందండి.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.